You are listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి యాజ్ యూజువల్గా సాటర్డే వచ్చేసింది. మరి సాటర్డే అంటే సంగీతం, సాహిత్యం, హాస్యం, చరిత్ర, ఇలా ఏదో ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్గా రోజు చెప్పుకునే కరెంట్ అఫైర్స్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ కాకుండా కొంచెం వెరైటీగా చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా సింగర్స్ గురించి చెప్పుకున్నాము, సినిమాల గురించి మాట్లాడుకున్నాము, జంధ్యాల గారి గురించి మాట్లాడుకున్నాం, మైథాలజీ గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత గాంధీ గారి గురించి మాట్లాడుకున్నాము. అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత సమ్మర్లోనేమో విక్రమార్క కథలు, పంచతంత్ర కథలు అని కూడా మాట్లాడేసుకున్నాం. ఆ తర్వాత నేను యూరోప్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి యూరోప్కి సంబంధించినటువంటి విశేషాలు చెప్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా దేశాల గురించి కూడా నేను చెప్తూ వచ్చాను. అందులో భాగంగా గత 3 వారాల నుంచి సీజర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో లాస్ట్ వీక్ ఎక్కడ ఆపాను, పాంపే ఏమో పక్క దేశానికి పారిపోయాడు. అప్పుడు ఈజిప్ట్కి మన సీజర్ కూడాను బయలుదేరాడు వెంటాడుతూ. అక్కడ తనకి క్లియోపాత్ర పరిచయమైంది. ఈ పరిచయం ఏదైతే ఉందో ఇది ఈజిప్ట్ యాజ్ వెల్ యాజ్ రోమ్ ఈ రెండిటిని ఒక మలుపు తిప్పింది, ఆ రెండు దేశాలని. అందుకే దీని గురించి ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే క్లియోపాత్ర ముక్కు కాస్త పొట్టిగా ఉండుంటే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది అని అంటారు 17th century నాటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ బ్లాయిస్ పాస్కల్. ఎందుకంటే క్లియోపాత్ర వల్ల ఈజిప్ట్ సామ్రాజ్యమే కాకుండా రోమన్ సామ్రాజ్యం రాజకీయాలు కూడా చాలా చాలా ప్రభావితమైనాయి. ఇద్దరు రోమన్ మహాసేనానులు, చక్రవర్తులు ఆవిడకి దాసోహం అన్నారు. వయసులో 31 ఏళ్ళు పెద్దవాడైన జూలియస్ సీజర్తో ఎఫైర్ సాగించి అతని వలన లాభపడి రోమ్, ఈజిప్ట్ రెండు దేశాలకి రాణి అవుదామని తను కన్న కలలు సీజర్ హత్యతో భగ్నమైపోయినాయి. అతను వారసుడిగా వచ్చినటువంటి మార్క్ ఆంటోనీని తను మనసారా ప్రేమించింది. అయితే ఈ ప్రేమ అనేది ఆ ఒక ఏమంటారు ఆ ఆరాలో ఉన్నప్పుడు ఏం చేసినా ఏం చేస్తున్నాము అనే విచక్షణ కోల్పోతూ ఉంటారు. అలాగే అతన్ని అలాంటి విచక్షణకి కోల్పోయే విధంగా దుస్సాహసానికి ప్రేరేపించింది. అండ్ లాస్ట్ యుద్ధంలో ఓటమితోటి వాళ్ళ జీవితాలు విషాదంగా ముగిసినాయి. వీళ్ళిద్దరి కథనే షేక్స్పియర్ ఆంటోనీ అండ్ క్లియోపాత్ర పేరుతో రోమియో అండ్ జూలియట్ టైప్లో విషాద ప్రేమ నాటకంగా మలిచాడు. అయితే నాటకకారుడు కాబట్టి నాటకీయత కొంచెం ఎక్కువ డ్రామటైజేషన్ పండడం కోసం అని చెప్పి క్లియోపాత్రని ఒక మంచి రొమాంటిక్ పర్సన్గా అట్లా పోర్ట్రే చేశాడు. పైగా స్వతహాగా కవి కాబట్టి ఆ కవిత్వం సహాయంతో మరింత అందంగా తీర్చిదిద్దాడు. బెర్నార్డ్ షా అటువంటి ఒక పర్సెప్షన్ తోటి విభేదించి క్లియోపాత్రలో ఉన్నటువంటి పొలిటికల్ యాంగిల్ని కూడా ఆవిష్కరిస్తూ సీజర్ అండ్ క్లియోపాత్ర అనే ఒక వర్బల్ నాటకాన్ని రాశారు. క్లియోపాత్ర గురించి ఈజిప్ట్ వెళ్తే ఎటు తెలుస్తుంది, బట్ రోమ్లో కూడా ఈజిప్ట్ నుంచి రోమన్ చక్రవర్తులు తెచ్చినటువంటి ఒబిలిస్క్ అంటే ఈ మన సూర్యుడేవుడిని పూజించేటప్పుడు ఏదైతే ఒక గుడి దగ్గర కట్టే ఒక ధ్వజస్తంభం లాంటిది ఉంటుందో అలాంటి కట్టడాలని ఒబిలిస్క్ అని అంటారు. అలాంటివి చాలా కనపడతాయి. పారిస్లో లక్సర్ ఒబిలిస్క్ అని కనపడుతుంది. ఈజిప్ట్లో లక్సర్ గుడిలో ఉండే దాన్ని ఈజిప్ట్ రాజు 19th century ప్యారిస్కి ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. అది అలా ఉండిపోయింది. అయితే ఈ నాటకాలు చదివిన ఆంటోనియో అండ్ క్లియోపాత్ర కానీ, లేకపోతే సీజర్ అండ్ జూలియస్ సీజర్ అండ్ క్లియోపాత్ర కానీ, ఇవన్నీ చదివినప్పుడు నిజంగా క్లియోపాత్ర అంత అందగత్తా అని అనిపిస్తుంది. ఎస్, అందమైందే, కానీ అందం కంటే కూడా మిగతా గుణాలతోటే తను అందరినీ ఎక్కువగా ఆకర్షించింది అని చెప్తూ ఉంటారు. తను చనిపోయిన 75 పుట్టినటువంటి ఒక హిస్టోరియన్ ఉన్నాడు, ప్లూటార్క్ అని. అతనేమంటాడంటే, తను చాలా తెలివైనది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, రకరకాల భాషలు నేర్చుకుంది, ఏ జాతి వాళ్ళతో ఆ జాతి వాళ్ళ భాషలో మాట్లాడేది, సాఫ్ట్గా మాట్లాడుతూనే తన ఏదైతే ఒక ఒపీనియన్ ఉంటుందో దాన్ని కొంచెం గట్టిగా చెప్పేది. తన అందం కంటే కూడా తన రొమాన్స్, అందులో ఉన్నటువంటి మెలకువలు, వాటి ద్వారానే ఎక్కువగా సీజర్ ఆంటోనీలు ఇద్దరు కూడాను ఆకర్షితులయ్యారు అని అనుకుంటూ ఉంటారు. అప్పటి రాజవంశీకులందరిలాగే తనకి కూడా సింహాసనం మీద ఇష్టం పెరిగింది. సో ఆ ఇష్టాన్ని ఎలాగైనా చేజింకించుకోవాలి, ఆ సింహాసనాన్ని అని, ఆ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింప చేయాలి అని చెప్పి చాలా చాలా ప్లాన్స్ అయ్యడము, ఆ తర్వాత అన్ని రకాలుగాను ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్నీ వేసింది. ఏంటంటే అల్టిమేట్ ఎయిమ్ వచ్చి సింహాసనం. ఆఖరికి ఆ ఎయిమ్ కోసం అని చెప్పి తన అందాన్ని కూడా ఎరగా వేసినా కూడా ప్రయోజనం ఉంటుంది అని తెలిసిన తనకిష్టం లేని వాళ్ళతో తను ఏ రోజు కూడాను అసలు ఎఫైర్ పెట్టుకోలేదు. 39 మాత్రమే జీవించినా కూడా తన జీవితం మీద చాలా నవలలు, నాటకాలు, సినిమాలు వచ్చినాయి కదా. ఎలిజబెత్ టైలర్ క్లియోపాత్రగా, రిచర్డ్ బర్టన్ ఆంటోనీగా, రెక్స్ హారిసన్ సీజర్గా నటించినటువంటి క్లియోపాత్ర సినిమా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ పాత్రల స్వభావాలని పర్ఫెక్ట్గా వాళ్ళు పోర్ట్రే చేశారు. ఒక మంచి గ్రాండియర్ లుక్ కోసం, ఒక లార్జర్ దాన్ లైఫ్ మూవీ కోసం ఖచ్చితంగా దాన్ని చూడొచ్చు. అంటే బ్రతికినది 39 అయినా కూడా తన లైఫ్ అంతలా ప్రభావితం చేసిందన్నమాట. ఎస్పెషల్లీ తన ఎయిమ్ కుర్చీ అయినా కూడా ప్రయోజనం ఉంటుంది, పర్వాలేదు, నా అందాన్ని నేను వాడుకోవచ్చు అని తెలిసినా కూడా తనకి ఇష్టం లేని వాళ్ళతో ఏ రోజు తన అందాన్ని వాడుకోలేదు, తనకి ఇష్టమైన వాళ్ళతో మాత్రమే వాడుకుంది. సో ఇప్పుడు బేసిక్గా క్లియోపాత్ర ఎలా అంటే ఎప్పటి సెంచరీ ఏమిటి, అసలు తన ఒరిజినల్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి డౌట్లు వస్తాయి కదా. ఇవన్నీ ఏంటంటే మనకి షేక్స్పియర్ రాసిన నాటకాల్లో ఇప్పటి వరకు మనం చూసింది ఆంటోనీ అండ్ క్లియోపాత్ర కానీ, లేకపోతే జూలియస్ సీజర్ అండ్ క్లియోపాత్ర కానీ, ఇవన్నీ కూడాను. బట్ బేసిక్గా తన పేరు, తను ఎప్పుడు పుట్టింది, ఇవన్నీ కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇద్దరు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. నలుగురు కలిసి పొరుపులు మరచి చేస్తే ఉమ్మడి వ్యవసాయం మనకిస్తుంది ఎక్కువ ఫలసాయం, ఇది రైతులకెంతో సదుపాయం. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. సంసారం వందెకరాలను పండించడమే అరుదు కదా, అది భరించలేని బరువు కదా. పది కుటుంబములు 1000 ఎకరాలను సాగు చెయ్యడం సులువు కదా. నలుగురు కలిసి కొరుకులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. ఇకపై సాగే పని కాదు. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. ఇది ఏ సూత్రం ఒక్కడు మాత్రం భూమిని గుత్తకు కొనరాదు, కడు సోమది పోతై మనరాదు. నేల నీరు గాలి వెలుగు కొందరి సొత్తని అనరాదు, అవి అందరి హక్కై అలరారు. నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం. అవసరమైనవి పొందాలి. నలుగురు కలిసి కొరుకులు మనకి చేస్తే ఉమ్మడి వ్యవసాయం మనకిస్తుంది ఎక్కువ ఫలసాయం, ఇది రైతులకెంతో సదుపాయం. నలుగురు కలిసి కొరుకులు మనకి చేయాలి ఉమ్మడి వ్యవసాయం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను క్లియోపాత్ర గురించి చెప్తానని చెప్పాను కదా, క్రీస్తు పూర్వం 69లో పుట్టింది క్లియోపాత్ర. తన తండ్రి 12వ టాల్మీ, అంటే అసలు పేరు ఔలటీస్ టాల్మీ. ఈ ఔలటీస్ టాల్మీ అనే అతను అలెగ్జాండర్ ది గ్రేట్ వంశీకుడు. అప్పటికి చాలా ఏళ్లుగా గ్రీకు పాలకులు ఈజిప్ట్ ఫారోలుగా ఉన్నారు. వారి దెన్ వాళ్ళు గ్రీకు భాష తప్ప ఇంకేది మాట్లాడేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళ పరిపాలనలో ఈజిప్షియన్ అండ్ గ్రీక్ రెండు భాషలు వాడుకలో ఉండేవి. ఈజిప్షియన్ వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడం వాళ్ళకంత నచ్చేది కాదు. అందుకని రాజవంశకులు వాళ్ళల్లో వాళ్లే పెళ్లి చేసేసుకుంటూ బ్లడ్ రిలేషన్ అనేది ఎక్కడ పొల్యూట్ అవ్వకుండా ఓన్లీ ఈ గ్రీక్ వాళ్ళల్లోనే ఆ బ్లడ్ రిలేషన్ ఉండేలా చూసుకునేవాళ్ళు. అందుకని ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది అప్పుడప్పుడు. అలాగే క్లియోపాత్ర తల్లి తండ్రి కూడాను జన్మత అన్నా చెల్లెళ్ళు. క్లియోపాత్ర ఇద్దరు భర్తలు, అంటే ఒకళ్ళ తర్వాత ఇంకోటిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ కూడాను తన తమ్ముళ్ళే. ఇలా ఉండేది వాళ్ళ ఆచారం. ఏది ఏమైనా సరే, వావి వరసలు ఎలా ఉన్నా సరే, ఆ గ్రీక్ ఆ చట్రంలో ఆ ఫ్యామిలీ రాజరికపు ఫ్యామిలీలో మాత్రమే పెళ్లి చేసుకోవాలి తప్ప బయట వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. అయితే అన్నా చెల్లెళ్ళని కాదని రాజులు వేరే వాళ్ళని పెళ్ళాడితే అపచారం. అది అంటే అప్పట్లో ప్రజలు అలా భావించేవాళ్ళు, భావించి వాళ్ళ మీద ఇంకా కోపం పెంచుకునేవాళ్ళు. ఇక రాజుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దారికి కొంచెం కష్టంగా ఉంది ఇది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని ఆ దారి నుంచి తొలగించడానికి హత్యలు విష ప్రయోగాలు చేసేసేవాళ్ళు. ఇలాంటి వాతావరణంలో క్లియోపాత్ర పుట్టింది. ఈజిప్ట్ రాజులుగా అధికారాన్ని అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవడంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు విలాసాలకి విపరీతంగా ఖర్చు పెడుతూ ఖజానాన్ని ఖాళీ చేసుకున్నారు. అదే టైము అని ఆలోచించి రోమ్ వాళ్ళకి రుణాలు ఇచ్చింది. మరి ఆ లోన్లన్నీ వసూలు చేసుకోవాలంటే రాజ్యాన్ని తాకట్టు పెట్టుకోవాలి, రాజవంశీకులను గుప్పెట్లో పెట్టుకోవాలి. అందుకని తన సైనికుల్ని ఈజిప్ట్లో బస చేయించి రాజులను రక్షిస్తున్నాము అనేటటువంటి ఒక చిన్న బహానా ఒకటి పెట్టుకుని తనకి తాకట్టు పెట్టిన ఆస్తుల్ని కాపాడుకునేది. ఇక సైనికుల పోషణ భారం ఈజిప్ట్ మీదే మోపేది. ప్లాన్ అర్థమైందా మీకు? పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడాను తమ్ముళ్ళే కదా, సో రాజుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దారికి అడ్డంగా ఉన్నవాళ్ళని తొలగించడానికి హత్యలు విషప్రయోగాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో క్లియోపాత్ర పుట్టింది. సో ఈజిప్ట్ రాజులు ఏంటంటే అధికారాన్ని అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడంతో విపరీతంగా అవినీతి పెరిగిపోయింది. సో దానికి ఏంటంటే వాళ్ళు పైగా రాజులు విలాసాలకు విపరీతంగా ఖర్చు పెడుతూ ఖజానానికి టోటల్గా ఖాళీ చేసి పడేశారు. మరి ఈజిప్ట్ పక్కనే రోమ్ ఉంది కాబట్టి అదే మంచి టైం అని అనిపించి రోమ్ వాళ్ళు ఏం చేశారు, రుణాలు ఇచ్చేశారు, లోన్స్. మరి ఆ లోన్స్ వసూలు చేసుకోవాలంటే రాజ్యాన్ని తాకట్టు పెట్టుకోవాలి, అందుకని రాజవంశీకులను గుప్పెట్లో పెట్టుకోవాలి. అందుకని తన సైనికుల్ని ఈజిప్ట్లో బస చేయించి రాజులను రక్షిస్తున్నాము అనేటటువంటి ఒక బహానాతోటి తనకి తాకట్టు పెట్టిన ఆస్తుల్ని కాపాడుకునేది. పైగా ఏంటంటే వాళ్ళ సైనికుల పోషణ భారం మొత్తం ఈజిప్ట్ మీదే వేసేది. ఈస్ట్ ఇండియా కంపెనీ మన సంస్థానాధీశుల విషయంలో కూడా ఇలాగే చేసి రాచరికపు వివాదాల్లో తలదూచి రెండు పిల్లులకి రొట్టె పంపకం ఉంటుంది చూసారా, ఒక కోతి పంచుతానని చెప్తుంది, దోలడే తీసులో లాభుటాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ సామెత ప్రకారం చివరికి సంస్థానాలని ఇదిగో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాహా చేసేది. సింహాసనం మీద హక్కుల విషయంలో పోటీ పడే దాయాదుల చాటుగా కంపెనీతోటి ఒప్పందాలు కుదిర్చేసుకుని వాళ్ళు గద్దె నెక్కంగానే రాజ్యభోగాలను అన్నిటినీ కూడాను కంపెనీకి ధారాదత్తం చేసేవాళ్ళు. అయితే ఇది ఇలా ఉంటే క్లియోపాత్ర తండ్రి ఔలటిస్ అతను కూడా రోమ్లో కొన్ని ఏళ్ల పాటు తిష్టేసి 25 ఏళ్లకి పైగా ఓ అసలాగా పైలపైపోయి వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ ఇన్ని ఇలాగ అసలు విపరీతంగా పెరిగిపోయినటువంటి రుణాలు మాఫీ చేయించుకోవడానికని రోమ్ సెనేట్ సభ్యులతోటి మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈజిప్ట్ రాజ్యంలో భాగమైనటువంటి సైప్రస్ని అతని తమ్ముడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ తమ్ముడు హత్యకు గురయ్యాడు. ఇది ఖచ్చితంగా కాపలాగా ఉన్న రోమన్సే చేశారేమో తెలియదు, కానీ అది రోమ్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. సిరినైక కూడా చేజారింది. ఇక మరి తన గతి ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అలా తెలియక రోమ్లోనే ఉంటూ తన సహాయం పొందినటువంటి పాంపేని మద్దతు ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. సరే అతను లేని సమయంలో అతని భార్యో మరి లవరో ఇంకా అది కరెక్ట్ తెలియదు, కానీ బట్ అతని భార్య సింహాసనాన్ని ఆక్రమించింది. తన మీద విషప్రయోగం జరిగి చనిపోతే ఔలటిస్ పెద్ద కూతురు బెరెనైస్ రాజ్యం చేపట్టింది. యాక్చువల్గా అందరూ అనుకునేది ఏంటంటే బెరినైసే ఆ విష ప్రయోగం చేయించింది అని చెప్పుకుంటూ ఉంటారు. తన చెల్లెలు 14 ఏళ్ల క్లియోపాత్ర తనకి పోటీగా తయారవుతుందన్న భయంతో తనని రాజమందిరం నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. రోమన్స్కి ఇదంతా తెలిసినా కూడా ఈజిప్ట్లో ఈ అన్సర్టెన్ సిచ్యువేషన్ అలా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ల దోపిడీ ఎటువంటి ఆటంకం లేకుండా సాగాలి అంటే రోమ్లో బలమైన రాజు అసలు ఉండకూడదు. సో క్లియోపాత్రని వాళ్ళ అక్క ఒక కంటితో కనిపెడుతూ ఇంకో కంటితో కాపాడుతూ అలాగ ఉన్నది. ఎందుకంటే ఒక్కవేళ కర్మగారు ఏ కారణంగానైనా తను హత్య చేయబడితే ఖచ్చితంగా అపవాదం తన మీదకే కదా వచ్చేది. సో ప్రజలు అప్పటికే అసలు ఏమంటారు దాన్ని అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది రాజమందిరంలో బందీగా ఉంటూనే క్లియోపాత్ర విషయాలన్నీ తెలుసుకుంటుంది. తనకి ఎప్పటికైనా అవకాశం వస్తుందా రాదా అని లెక్కలు వేసుకుంటూ ఒక ప్లాన్ మాత్రం రెడీ చేసుకుంటోంది క్లియోపాత్ర. అప్పుడేమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Now you are listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Download Mind Media app. Krotta paravallu tokkutunna ee internet yugamlo mobile leni manishi kanapadadante chodyame. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆనంద సీమలకు హాయి హాయిగా చలో చలో సరికల్ దారిలోన కడిలే కడివాన కెదిరి నిలిచి ఎదురొంది మరలి రాక జీవన యాత్రను తిరిగి చూడక చలో చలో సరికల్ చిరునవ్వు వెన్నెలలో మురిపించు పాటలున్నా అనురాగ మునుకు సీమా ఆనంద స్వర్గ సీమా మన గృహమే స్వర్గ సీమా నీ గృహమే స్వర్గ సీమా ఆనంద స్వర్గ సీమా చలో 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 చలో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒకవేళ తనని చంపితే ఎక్కడ తన మీదకి ఆ హత్యా నేరం వస్తుందో అని చెప్పి అక్కేమో అలాగ బ్యాలెన్స్డ్గా ఉంది. అయితే రాజమందిరంలో బందీగా ఉంటూనే క్లియోపాత్ర మటుకు అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ఒక స్కెచ్ చేసుకుంటుంది నాకు అసలు అవకాశం వస్తుందా రాదా అనే విషయం మీద. రెండేళ్ల తర్వాత ఔలిటిస్ రోమ్ నుంచి రోమన్ సైనికులతోటి సైన్యాధిపతితోటి దిగాడు. తన వెంట ఉన్న వాళ్ళని చూసి ఈజిప్ట్ సైనికాధికారులు అతన్ని క్షమించేశారు. అతను గద్దె ఎక్కుతూనే బెరీనైస్కి ఈ ఏమంటారు దాన్ని డెత్ పెనాల్టీ వేశాడు. క్లియోపాత్రకి తనతో పాటు అధికారం కూడా ఇచ్చాడు. అతను క్రీస్తుపూర్వం 51 మార్చిలో చచ్చిపోయాడు. అయితే చనిపోయే ముందు వీలునామా రాశాడండోయ్. అతని వీలునామా ప్రకారం 18 కూతురు క్లియోపాత్ర, 10 కొడుకు 13th టాలమీ భార్యాభర్తలై ఈజిప్ట్ సింహాసనాన్ని కలిసి ఏలాలి అని. పెళ్ళి కాదు అంటే రాజార్హత పోతుందన్న భయంతో క్లియోపాత్ర తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది. కానీ భార్యాభర్తల్లో వాళ్ళు లేరు. టాలమీకి రక్షకుడిగా ఉండే పోథినస్ అనే అతను ఇంపార్టెంట్. అతని మాట టాలమీకి వేదవాక్కు. సో రాజ్య పరిపాలన అంతా అతనే చేసేవాడు. అతని మాట ఎత్తితేనే క్లియోపాత్ర మండిపడేది. భర్తతో విభేదాలు ఇలా ముదురుతూ ఉండడంతో దస్తావేజులో తన పేరులో నుంచి టాలమీ తీసి పారేసి తన ఒక్కదాని చిత్రంతోటే నాణేలు విడుదల చేసింది. అది వరకు ఎప్పుడూ కూడాను ఈజిప్ట్లో ఇలా జరగలేదు. సరే, ఇంకో ఏడాది గడిచేసరికి టాలమీకి రక్షణగా ఔలస్ గాబినియస్ అనే ఒక రోమన్ సేనాని ఈజిప్ట్లో నిలిపి ఉంచిన సైన్యంతో తనకి చిన్నపాటి ఫైట్ అయింది. చిన్నదేంటి, పెద్దదైనా చెప్పొచ్చులే. సో రోమ్ కంట్రోల్లో ఉన్నటువంటి సిరియా మీద పార్థియన్స్ బాగా దండెత్తి వచ్చినప్పుడు అక్కడున్న రోమన్ సైన్యం సరిపోలేదు. సిరియాలో రోమ్ తరఫున గవర్నర్గా ఉన్నటువంటి బిబ్యులస్ అనే అతను ఈజిప్ట్లో ఉన్న రోమన్ సైన్యదళాలు తనకు సహాయంగా రావాలి అని చెప్పి ఒక మెసేజ్ పంపించాడు. అయితే ఈజిప్ట్లో ఉన్న రోమన్ సైనికులు ఏళ్ల తరబడి ఊరికినే అలాగ వేస్ట్గా జీతాలు తీసుకుంటూ ఖాళీగా ఉంటూ ఈజిప్ట్ మహిళల్ని పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకుంటూ కడుపులో చల్లగదలకుండా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యుద్ధం అనగానే సడన్గా ఎవరు వెళ్తాడులేమని రాంపా అన్నారు. అప్పుడు బిబ్యులస్ తన పిల్లల్ని పంపి మీరు రావాల్సిందే అని ఆజ్ఞాపించే ధోరణిలో అడిగించాడు. దాంతో సైనికులకి ఒళ్ళు మండి వాళ్ళని చంపేశారు. అలా చంపిన సైనికులని బిబ్యులస్కి అప్పగిస్తే రోమన్లు సంతోషిస్తారని అంచనా వేసిన క్లియోపాత్ర వాళ్ళని గొలుసులతో బంధించి బిబ్యులస్కి పంపించింది. అంతే కదా, ఎవరైతే చంపారు కొడుకుల్ని అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక పగ తీర్చుకునే అవకాశం వచ్చినట్టేగా. బట్ ప్రాబ్లం ఏంటంటే రోమన్లకి అహంకారం ఎంత ఉండేదంటే రోమన్లు తప్పు చేస్తే రోమన్లే శిక్షించాలి తప్ప మధ్యలో ఈజిప్ట్ వాళ్ళ పెత్తనం ఏంటి, వాళ్ళకి వాళ్ళని బంధించే అధికారం అసలు ఎవరిచ్చారు అని అనుకున్నారు. రోమ్ క్లియోపాత్రకి అండగా నిలవలేదు. తన సైనికుల్ని అప్పగించినందుకు గాబినియస్ క్లియోపాత్ర మీద కక్ష కట్టేశాడు. తనని గద్దె నుంచి దించేయమని చెప్పి రాజరక్షకుడు పోథినిస్ సేనాని ఏకిలాస్లని ప్రోత్సహించాడు. ఇదంతా ఎప్పుడు 48 BC నాటికి టాలమీ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ అయ్యాడు. క్లియోపాత్ర తిరుగుబాటు చేయబోతే అది కాస్త విఫలమైంది. ఇక తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి సిరియాలో తలదాచుకుంది. ఇంత జరిగిందన్నమాట. సరే, ఇంత జరుగుతూ ఉంటే, ఇలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే క్లియోపాత్ర, ఈలోపు ఇదే టైంలో రోమ్లో అంతర్యుద్ధం వచ్చింది. సీజర్, పాంపే ఇద్దరు తలపడ్డారు. పాంపే ఏమో ఓడిపోయి ఈజిప్ట్ పారిపోయి వచ్చాడు. సీజర్కి బలవంతుడిగా తోస్తున్నాడు కాబట్టి అతని శత్రువైన పాంపేని చంపేస్తే అతను సంతోషిస్తాడు అని చెప్పి టాలమీ అంచనా వేశాడు. వేసి అలెగ్జాండ్రియాలో సముద్ర పొడ్డున సింహాసనం వేసుకుని కూర్చుని పాంపే అలా ఓడదిగంగానే అతని భార్య బిడ్డల కళ్ళెదురుగుండానే అతని మాజీ సేవకుడి చేత తల నరికించేశాడు. రెండు రోజుల తర్వాత సీజర్ ఓడదిగి రాగానే ఆ తల చూపించి అతను సంతోషపెట్టాను అని అనుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే సీజర్ విపరీతమైన కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే పాంపే తన ఒకప్పటి ఫ్రెండ్, కూతురు చచ్చిపోయినా అల్లుడు, అలాంటి వీరుడిని, రోమన్ కాన్సల్ని ఇంత దుర్మార్గంగా చంపే సాహసం చేస్తాడా ఈజిప్ట్ రాజు అని ఇంకా అసలు బీపీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఈ టాలమీ పని ఎలాగైనా సరే పట్టాలని చెప్పి నిశ్చయించుకుని, నీకు క్లియోపాత్రకి ఉన్న గొడవ ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అని అడగకుండానే ఒక మీడియేటర్షిప్ లాంటిది చేపట్టి ఆ రాజప్రసాదంలో తను ఒక నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక మహాయోధుడైన సీజర్ తన ప్రత్యర్థి టాలమీ వైపు ఎంత కోపంతో ఉన్నాడు అనే విషయం విన్న క్లియోపాత్ర సీజర్ని మంచి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. బట్ పబ్లిక్గా వెళితే లోపలికి రానివ్వరు, అందుకని తనను తాను ఒక పర్షియన్ తివాచిలో చుట్టుకుని ఒక బానిసని సీజర్ గదిలోకి తీసుకెళ్ళమని అడిగింది. అయితే అక్కడ తనను అడ్డగించిన ద్వారపాలకులతోటి బానిస, ఇది క్లియోపాత్ర పంపిన బహుమతి, సీజర్ మాత్రమే చూడాలని చెప్పి పంపించారు అని అన్నాడు. సరేలే, పంపించి బహుమతే కదా, పర్వాలేదులే అని చెప్పి వాళ్ళు వెళ్ళనిచ్చారు. అలా రూమ్లోకి వెళ్ళి బానిస తివాచి నేల మీద దొర్లించాడు. దాంట్లో నుంచి దొర్లుతూ క్లియోపాత్ర బయటపడింది. ఇదేదో శత్రువుల పని అయి ఉంటుందని కంగారు పడి సీజర్ కత్తి చేతిలోకి తీసుకున్నాడు. బట్ అంతలోనే క్లియోపాత్ర అందాన్ని చూసి ముగ్ధుడైపోయాయి. ఆమె అతని పక్కకు జరిగి, అంటే ఈ సీన్ మటుకు క్లియోపాత్ర మూవీలో చూసి తీరాలి. అప్పటికి క్లియోపాత్రకి 21 ఏళ్ళు, సీజర్కి 52. అయినా వాళ్ళ మధ్య రొమాన్స్ అనేది ఇంచుమించు 7 ఏళ్ళ పాటు, అంటే 47 BCలో విపరీతమైన ఒక మంచి గాఢమైన అఫేర్ ఉండింది. వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా అంత ఉన్నా కూడా అంత గట్టి బంధం ఎలా ఏర్పడింది అనేది నిజంగా అందరికీ చర్చనీయాంశమైంది. ఇంకా ఉంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వినోదం ఈ లోకం మధురం కాదా ఈ సౌఖ్యం హృదయంలో నా కాంతిని నిలిపి వింతగు లోకమిదే హృదయంలో నా కాంతిని నిలిపి వింతగు లోకమిదే
తెరలను దాగిన చిర సత్యము కల్లగ మారునా మనుజులు మమతను కోరిన మన మనసులు స్థిరముగ నిల్చునా స్వప్నాలందే శాంతిని పొందే వింతగు లోకమిదే నిత్య విషాదం ఈ లోకం మాయే గాదా ఈ సౌఖ్యం స్వప్నాలందే శాంతిని పొందే వింతగులో
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఫస్ట్ లుక్ ఆఫ్ సీజర్ అండ్ క్లియోపాత్ర. అలా తివాచిలో నుంచి బయటికి వచ్చి తనను లేచేసరికి శత్రువులు ఎవరన్నా మర్డర్ ప్లాన్ చేశారేమో అని చెప్పి భయపడి ముందు కత్తి తీసిన వాడు తీసినట్టు అలాగ నిలబడిపోయాడు కొయ్య బొమ్మలాగా తన అందాన్ని చూసి. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా, అంటే ఆల్మోస్ట్ అప్పటికి 21 ఏళ్ళు క్లియోపాత్ర కంటే సీజర్కి 52, అంటే ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఇంకా ఎక్కువే, 42+10. అయినా సరే వాళ్ళిద్దరి మధ్య అంత వయసు తేడా ఉన్నా కూడా అంత స్ట్రాంగ్ రిలేషన్ ఎలా ఉండింది అనేది అప్పటికి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అందరికీ. ఇది ఎప్పుడు 48 and 47 బీసీలో. అండ్ బేసిక్గా సీజర్కి ఏమీ అందగత్తెలు ఏం కొత్త కాదు. అప్పటి రోమన్స్లో స్త్రీలోలుడు కాని వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కూడా కాదు. భార్యకి, అంటే సీజర్ కూతురు భార్యకి మాత్రమే అంకితమైన పాంపేని అందరూ ఆడంగివాడు అని హేళన చేసేవాళ్ళు. క్లియోపాత్ర ఎంత అందగత్తైనా కూడా సీజర్ అందాన్ని చూసేది అసహమన్నాడు అన్న పాయింట్కి అసలు లాజిక్ లేదు. ఎందుకంటే క్లియోపాత్ర మేధస్సు, తన మల్టీలింగ్యువల్ స్కిల్స్, హైలీ ఇంటలెక్చువల్, అండ్ ఏదైనా ఒక విషయం చెప్తే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, అండ్ పాలిటికల్లీ చాలా మంచి బ్రెయిన్ ఉంది, ఇవన్నీ అతన్ని మెప్పించాయనే అనుకోవాలి. తను అతన్ని ముగ్గులోకి దింపిందని అనుకోవడం కంటే కూడా అతను ఆమెను ఒక రాజకీయవేత్తగా ఒక రాణిగా తీర్చిదిద్దడంలో ఆనందం పొందాడు అని మనం అనుకోవాలి. క్లియోపాత్ర క్యారెక్టర్ని షేక్స్పియర్ తీర్చిదిద్దిన తీరు వేరు, బెర్నార్డ్ షా తీర్చిదిద్దిన తీరు వేరు. క్లియోపాత్రకి ఉన్న ఇద్దరు ప్రేమికుల్లో కూడా మార్క్ ఆంటోనీ ఆమె పట్ల కొంచెం విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకుని వినాశనాన్ని తెచ్చుకున్నాడు. వేరస్ క్లియోపాత్ర కూడా అతనంటే తలమునకల్లో ప్రేమలో పడిపోయింది. బట్ వేరే సీజర్ విషయానికి వస్తే కనుక ఒక ఏమంటారు చాదస్తపు ముసలి మూర్ఖుడిలా క్లియోపాత్ర చెప్పినట్టు ఆడాడు అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ సీజర్ ఒక స్టేట్స్మెన్లా ఒక గురువులా ప్రవర్తిస్తూ క్లియోపాత్రని తన ప్రయోజనాలకు వాడుకున్నాడు అనేది మనం గ్రహించాలి. వాళ్ళ రెండేళ్ల సాహచర్యంలో తను గర్భవతయి కొడుక్కి సీజరియన్ చిన్న సీజర్ అని పేరు పెట్టి వాడిని రోమ్కి తీసుకొచ్చి వీడు నీ కొడుకే కాబట్టి నీ వారసుడిగా రోమ్ ఈజిప్ట్ రెండు రాజ్యాలకి అధిపతిగా ప్రకటించు అని అడిగినా సీజర్ తన మాటను అస్సలు మన్నించకుండా తన మేనల్లుడు ఆక్టేవియన్ని తన వారసుడిగా ప్రకటించాడు. అంటే మరి వ్యామోహం లేనట్టేగా, లేకపోతే తను చెప్పినట్టల్లా ఆడేవాడేగా. ఇక క్లియోపాత్ర తన చెప్పు చేతుల్లో ఉంటుందన్న నమ్మకం కుదిరిన తర్వాత సీజర్ ఈజిప్ట్ని రోమ్ సామ్రాజ్యంలో కలిపే ఆలోచన విరమించుకుని క్లియోపాత్రని ఈజిప్ట్ రాణిగా చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఇది గ్రహించిన పోథినస్ ఏకిలాస్ అలెగ్జాండ్రియాలో సీజర్ మీద యుద్ధం ప్రకటించారు. సరే సీజర్ వాళ్ళను ఓడించాడు అండ్ ఆ యుద్ధం సమయంలో అలెగ్జాండ్రియాలో ఉన్న పెద్ద లైబ్రరీ తగలబడిపోవడం నిజంగా అది హ్యూమన్ హిస్టరీలోనే అసలు ఒక పెద్ద విషాదంగా వర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే అనేక సెంచరీస్ నుంచి అరుదైన పుస్తకాలను తనలో దాచుకున్న లైబ్రరీ ఆల్మోస్ట్ ఇప్పుడు గనక ఉండుంటే ఖచ్చితంగా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉండేది. ఓల్డెస్ట్ లైబ్రరీ అనో లేకపోతే మోస్ట్ వేరియంట్స్ ఆఫ్ బుక్స్ అనో ఏదో ఒక విధంగా అసలు ఆ యుద్ధం సందర్భంగానే అంత పెద్ద లైబ్రరీ తగలబడిపోవడం ఎప్పటికీ మానవాళి క్షమించుకోలేనటువంటి ఒక బ్యాడ్ న్యూస్. అది తెలివి తక్కువ రోమన్ సైనికులు దానికి మంటపెట్టడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. దాంట్లో అతి కొద్ది భాగం మాత్రమే రక్షించబడింది. ఆ దుర్ఘటనకి క్లియోపాత్రతో పాటు సీజర్ కూడా చాలా బాధపడ్డాడు. అండ్ ఈ వార్ టైంలోనే టాలమీ నైల్ నదిలో మునిగి చచ్చిపోయాడు అని అంటారు. లేదు క్లియోపాత్రే విషప్రయోగం చేసి చంపేసిందని కూడా అంటారు. సరే ఏమైతేనే సీజర్ 22 ఏళ్ల క్లియోపాత్రని 13 ఏళ్ల తన మరో తమ్ముడు 14th టాలమీకి ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరిని కలిపి ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తనకి రక్షణగా రఫియో అనే సేనాని ఆధిపత్యంలో రోమన్ సేనను ఉంచాడు. అక్కడుండగానే తన ఏషియా మైనర్లో పాంటస్ని గెలిచిన సందర్భంలోనే వెని విడి విసి ఐ కేమ్ ఐ సా ఐ కాన్కర్డ్ వచ్చా చూసా గెలిచా అనే అతని ఫేమస్ కొటేషన్ ఉద్భవించింది. ఆ ఏడాదే అతను రోమ్కి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కారణం రోమ్లో అతను తన ప్రతినిధిగా నిలబెట్టినటువంటి మార్క్ ఆంటోనీ ప్రవర్తన కారణంగా బోలెడన్ని ఇబ్బందులు వచ్చినాయి. మరి ఏంటా ఇబ్బందులు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి మళ్ళీ ఏడాదిలోనే రోమ్కి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా సీజర్. ఎందుకు అంటే మార్క్ యాంటనీ వల్ల అని చెప్పాను. మార్క్ యాంటనీ అనగానే సీజర్ హత్య తర్వాత ఇతను ఇచ్చినటువంటి ఒక ఫేమస్ ఉపన్యాసం గుర్తుకొస్తుంది అందరికీ. తనకంటే 14 ఏళ్ళు చిన్నదైన క్లియోపాత్ర ప్రేమలో పడి సర్వనాశనం అయిపోయిన కథ గుర్తుకొస్తుంది. అతను 83 BCలో పుట్టాడు. రోమన్ పేరు మార్కస్ ఆంటోనియస్. ఇంగ్లీష్ వాళ్ళు మార్క్ ఆంటోనీ అన్నారు కాబట్టి మనం కూడా సరే మార్క్ ఆంటోనీ అనే పిలుద్దాం. చిన్నప్పుడు అతను చాలా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఫ్రెండ్స్తో విందు వినోదాలు విలాసాలు అసలు అప్పులు పాలైపోయి మరీ ఎంజాయ్ చేసేవాడు. మరి అప్పులు చేసినదో తీర్చాలి కదా. సో వాళ్ళని తప్పించుకోవడానికి గ్రీస్ పారిపోయాడు. అక్కడ ఎలక్యూషన్ కాంపిటీషన్లో తర్ఫీదు పొందాడు. తిరిగి వచ్చి సైన్యంలో చేరి సీజర్ టీంలో ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. గాల్ మీద యుద్ధంలో చేదోడువాదోడుగా ఉండి అతనికి కుడి భుజంగా మారాడు ఇతను మార్క్ ఆంటోనీ. సీజర్ పాంపే క్రాసస్ వీళ్ళతో అంటే ఈ మూడు కాంబినేషన్లో సీజర్ పాంపే క్రాసస్ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, వీళ్ళతోటి మొదటి త్రయం అంటే త్రిమూర్తులు టైప్లో ఏర్పడి రోమ్ని పాలించేటప్పుడు సీజర్ తరఫున వ్యవహారాలు చక్కబెట్టేవాడు. ఆ ముగ్గురు విడిపోయిన తర్వాత దేశం అంతర్యుద్ధంలో మునిగిపోయినప్పుడు సీజర్నే అంటుపెట్టుకొని ఉన్నాడు. పాంపేతో యుద్ధాలు చేస్తూనే విదేశాల్లో ఉంటున్నప్పుడు సీజర్ ఆంటోనీని ఇటలీ గవర్నర్గా నియమించాడు. అయితే 47 BCలో సీజర్ రోమ్కి వచ్చి రెండోసారి కాన్సల్ అయ్యాడు. సెనేట్ అతను ఒక డిక్టేటర్గా ఉండమని చెప్పింది. అయితే ఆ పదవిలో 11 రోజులు ఉన్న తర్వాత దానికి రాజీనామా చేసేసాడు. అప్పుడు సెకండ్ అథారిటేటివ్ పర్సన్గా ఆంటోనీని పెట్టారు. సీజర్ ఈజిప్ట్లో ఉండిపోవడం వల్ల ఆంటోనీకి అసలు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఎలా పరిపాలించాలనే విషయంలో మార్గదర్శకత్వం అనేది చేసేవాళ్ళు లేక చాలా పొరపాట్లు చేశాడు. పాంపే అంచెల్లో అతని మీద కత్తికట్టారు. డోలబెల్లా అని పాంపే ఫ్రెండ్ ఒక అమ్మాయి రోమన్ ప్రజల రుణాలన్నీ మాఫీ చేస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించింది. అలా చేస్తే ఫైనాన్షియల్లీ దేశం చాలా దెబ్బతింటుందని సీజర్ అనుకుంటాడు కాబట్టి ఆంటోనీ దాన్ని రిజెక్ట్ చేశాడు ఆ ఐడియాని. అయితే దానికి తోడు ఇంకొక రీజన్ కూడా ఉన్నది. యాక్చువల్గా డోలబెల్లా అంటే అమ్మాయి కదా, అబ్బాయి. ఆ రెండో రీజన్ ఏంటంటే డోలబెల్లా తన భార్యకి సీక్రెట్ లవర్ ఏమో అన్న సందేహం కూడా ఆంటోనీకి ఉంది. అందుకని తను చెప్పినటువంటి ఆ సలహా ఏదైతే ఉందో, అంటే రోజులు రోమన్ ప్రజల రుణాలన్నీ మాఫీ చేస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించినప్పుడు అలా చేస్తే ఫైనాన్షియల్లీ కంట్రీ చాలా డౌన్ అయిపోతుంది, సీజర్ అయితే ఒప్పుకోడు అని అనుకుంటూనే, సెకండ్ రీజన్ ఏంటంటే తనకి తన అంటే ఇప్పుడు ఈ డోలబెల్లాకి ప్లస్ తన వైఫ్కి ఒక సీక్రెట్ అఫైర్ ఉందేమో అన్న డౌట్ కూడా ఉన్నది. సో ప్రజల సపోర్ట్ కూడగట్టడానికి ఇదే అవకాశం అనుకున్న డోలబెల్లా జనాల్ని వెంటేసుకుని రోమన్ ఫోరంని ముట్టడించాడు. ఆంటనీ ఆ ప్రదర్శకుల మీద సైన్యాన్ని ప్రయోగించాడు. అప్పులు మాఫీ చేస్తే బాగుండేది కదా అన్న భావం సీజర్ సైనికుల్లో కూడా ఉన్నది. అయితే ఆంటోనీ ప్రవర్తనతో మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది కదా, వచ్చింది. కొద్ది కొద్దిగా నెమ్మదిగా వాళ్ళు కూడా రివోల్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అరాచకం విపరీతంగా పెరిగిపోయింది. ఈజిప్ట్లో తిష్ట వేస్తే రోమ్ చేజారినట్లు అవుతుంది అనుకున్న సీజర్ 47 BC అక్టోబర్లో రోమ్కి తిరిగి వచ్చేశాడు. ఆంటనీ విధానాలని తర్వాత అతన్ని చేస్తున్నటువంటి స్ట్రాటజికల్ ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా నిరసించి డోలబెల్లాని ఫ్రెండ్షిప్ చేసుకుందామని చూశాడు. అయితే 46 BCలో మూడోసారి కాన్సల్షిప్కి ఎంపికై కాన్సల్షిప్ని డోలబెల్లాకి మళ్ళీ బదిలీ చేస్తాను అని చెప్పి దానికి పర్మిషన్ ఇవ్వాలి అని సెనేట్ని అడిగాడు. ఆంటోనీ దాన్ని రిజెక్ట్ చేశాడు. దాంతో సీజర్ నియంతగా తనకున్నటువంటి అధికారాలను వినియోగించి డోసబెల్లాని కాన్సల్గా నియమించాడు. దీనికి కూడా ఆంటోనీ అడ్డు చెప్పాడు. చివరికి సీజర్ డోలబెల్లాని కాన్సల్గా తీసేసి తన సైన్యంలో జనరల్గా చేసి రోమ్కి దూరంగా పంపించేశాడు. ఆంటనీకి 45 BC వరకు ఏ పదవి ఇవ్వల. అతని ప్లేస్లో లెపిడస్ అనే అతన్ని తన కో కాన్సల్గా వేసుకున్నాడు. సీజర్ నార్త్ ఆఫ్రికాలో యుద్ధాలు గెలుస్తూ ఉండగా యాంటోనీ రోమ్లో ఒక నార్మల్ కామన్ సిటిజన్గా ఉండిపోయాడు. యుద్ధాలు గెలిచొచ్చిన సీజర్ని సెనేట్ ఏకంగా 10 ఏళ్ల పాటు డిక్టేటర్గా ఎన్నుకుంది. ఎస్, ఆ పదవే, ఆ డిక్టేటర్గా ఎన్నుకున్నటువంటి ఆ పదవే హత్యకి దారితీసింది. ఎలా చెప్తాను, సమయాభావం వల్ల ఇవాళ్ళకి ఇద్దరితో ముగిస్తున్నాను, తర్వాత చెప్తాను నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్ అండ్ మండే మన రెగ్యులర్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 8, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.